ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
అందరికీ నమస్కారం. ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులం మేము. ముందుకు చేను కబుర్లు అనే కార్యక్రమంలో ఖరీఫ్ కంది సాగు మెలకువల గురించి చెప్పడానికి వచ్చాం.
ఏం సీతక్క, వంట గదుల నుంచి మంచి గుమగుమలు వస్తున్నాయి, ఏం చేసావేంటి?
పప్పు చేస్తున్నానే, మొన్నటి సారి కందులు వేసాం కదా, కొన్ని మిగిలాయి, వాటితోనే పప్పు చేస్తున్నా.
అయినాక నాకు కూడా కొంచెం పప్పు పోయాక.
పోస్తాలే, దానికేం భాగ్యం, ఇంతకీ ఎందుకొచ్చావో చెప్పలేదు.
అదేం లేదక్క, చినుకు పడగానే ఈసారికి కందులు వేద్దాం అనుకుంటున్నాం, అందుకే ఏమైనా చెప్తావేమో అని వచ్చా.
నాకు కూడా సరిగ్గా తెలియదే, ఆ మొన్న ఏదో ఒక సార్ వచ్చి కందులు మీ ఎర్ర చలక నేలకు బాగా సరిపోతాయి, వేసుకోండి, మంచి లాభాలు వస్తుందంటే వేశాం, కానీ అంతగా ఆదాయమేం రాలే.
లేదక్క, నిజానికి అది చాలా మంచి ఆదాయం ఇచ్చే పంట, కాకపోతే దానిని సరిగ్గా కాపాడుకుంటే చాలా బాగుంటుంది.
అవునే, మేమంతగా ఏం చూసుకోలే, మాకు సరిగ్గా అవగాహన లేక ఏం చేయలేకపోయాం.
అయితే మనిద్దరం కలిసి రామన్న దగ్గరకు వెళ్దాం, ఆయనకి బాగా తెలుసు కంది సాగు మెలకువలు, బాగా చెప్తాడు కూడా.
అవునా, సరే అయితే ఈ పప్పు కాయడం అవగానే బయలుదేరుదాం.
సరే, కానీ కానీ త్వరగా. అయ్యో, నేను చెప్పినా కదా రైతు రామన్న, పోతుండే చూడు.
ఓ అయితే పిలువు మరి, పిలు పిలు.
ఓ అన్న, ఇట్రా ఇట్రా.
ఏం విమలమ్మా పిలిచినావు, చెప్పు.
ఏంలే అన్న, జర మాట్లాడేదుంది అని పిలిచిన.
ఆ చెప్పేదేదో జల్దిన చెప్పు, షేడ్ కానికి పోవాలే.
ఆ పోదుగానిలే, కంది సాగు గురించి జర చెప్పరాదు, ఈ తేప అదే వేద్దాం అనుకుంటున్నాం.
ఓ కందులేస్తున్నారా, సరే అయితే ముందుగాల మంచి రకం విత్తనం తెచ్చుకోవాలి, ములగశీరకారిత పడగానే విత్తనం చల్లుకోవాలి.
అన్న, మేము కూడా అప్పుడే చల్లినాం, కానీ బాగా తెగులు వచ్చింది.
ఏం తెగులు వచ్చింది?
ఎండు తెగులు వచ్చిందన్న.
ఓ ఎండు తెగులా, అయితే దానికి నివారణకి ఏం మందులు లేవమ్మా, కాకపోతే ఐసిపిహెచ్ 2740 వంటి వంగడాల్ని మనం ఎంచుకున్నట్లయితే ఆ యొక్క తెగుల్ని మనం తప్పించవచ్చు. ఇంకా పొగాకు లేదా జొన్నతో పంట మార్పిడి చేయాలి, అప్పుడైతే ఆ తెగుళ్ళ నివారణకి బాగా దోహదం చేస్తుంది. చల్లడానికి ముందు విత్తన శుద్ధి చేసినరా?
విత్తన శుద్ధి అంటే ఎలా చేస్తారన్న?
ఏంలే, కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున కాప్టాన్ లేదా తైరం కలపాలి. ఆ తర్వాత విత్తుకునే ముందు 200-400 గ్రాము రైజోబియంను ఎకరా విత్తనానికి కలిపి విత్తుకోవాలి, అంతే.
అన్నా అయితే ఈ రైజోబియం ఎలా పట్టించాలి?
ఏంలే, పంచదార బెల్లం మరగబెట్టి చల్లార్చాలి. ఆ చల్లార్చిన ద్రవాన్ని 8 కిలోల విత్తనం పైన చల్లి ఆ అందులో 200 గ్రాముల రైజోబియం కల్చర్ ని పొడిగా బాగా కలిపి విత్తనం చుట్టూ పొరలా ఏర్పడేలాగా జాగ్రత్త పాటించాలి. రైజోబియం పట్టించిన విత్తనాల్ని నీడలో ఆరబెట్టి నాటుకోవాలి.
ఈ విత్తన శుద్ధి చేస్తే ఏం లాభం అన్నా?
అయ్యో అట్లాంటివేం చెల్లే, ఈ చేయడం వల్ల మట్టి నుంచి విత్తనం నుంచి సంక్రమించే తెగులను అరికట్టవచ్చు, అంతేకాకుండా పంటకి మంచి ఎదుగుదల కూడా ఉంటుంది.
అయితే మరి మేము చల్లేటప్పుడు ఎలాంటి వేర్పాటు దూరం పాటించకుండా చేత్తో చల్లినాం?
అట్లా చేయకూడదు, ముందుగా నేలను నాగలితో గాని కల్టివేటర్తో గాని ఒకసారి దున్నాలి, ఆ తర్వాత 2 సార్లు గొర్రుతో చదును చేయాలి. అచ్చు పద్ధతిలో బోదెలు తోలి నేరుగా గింజలను బోదెల గడ్డపై నాటాలి, అట్లా నాటితే విత్తనం కూడా తక్కువ పడుతుంది. కందిసార్ల మధ్య మొక్కల మధ్య 90 సెంటీమీటర్లు అంటే దాదాపుగా 2.5 అడుగుల దూరం సరిసమానంగా అచ్చు పద్ధతిలో విత్తుకోవాలి.
అన్నా, మాకు నల్లరేగడి కూడా కొంచెం ఉంది, అందులో కూడా ఇంతే వేర్పాటు దూరాన్ని పాటించాలా?
లేదు లేదు లేదు, నల్లరేగడిలో సాలుకు సాలుకు మధ్య 4 నుండి 5 అడుగుల దూరం వరకు విత్తుకోవాలి.
4-5 అడుగుల దూరం అంటే సాలు సాలుకు మధ్య బాగానే దూరం ఉంది అన్నమాట. అయితే ఆ మధ్య దూరంలో వేరే పంటలు వేసుకోవాలా?
బేషుగ్గా వేసుకోవచ్చు, కాకపోతే ఆ పంటలు కంది కన్నా ముందుగానే కోతకు వచ్చేలా ఉండాలి.
అయితే ఎలాంటి పంటలు వేయాలన్నా?
అయ్యి పెసర్లు గాని, మినుములు, సోయా చిక్కుడు లాంటివి ఒక సాలుకి అవి 7 సార్లు వరకు వేసుకోవచ్చు. పత్తి, పసుపు లాంటివి అయితే ఒక సాలుకి 4 నుండి 6 సార్ల వరకు వేసుకోవచ్చు.
అయితే మధ్యలో ఆ పంటలు వేయడం వల్ల ఎరువులు ఎక్కువ వేయాల్సి ఉంటుందేమో, దాని వల్ల కొంచెం ఖర్చు, పని రెండు పెరుగుతాయి కదా.
దానికి భయపడాల్సిన అవసరమే లేదు. సమగ్ర ఎరువుల యాజమాన్యంలో భాగంగా సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు వాడితే చాలా మంచి లాభం ఉంటుంది.
ఇంతకీ అవి ఏంటివి మరి?
సేంద్రియ ఎరువులు అంటే ఏంటో పైనుంచి ఊడిపడేవేం కాదు చెల్లె. మన పశువుల పేడ అంతా కుప్పగా వేస్తాం కదా, అదే సేంద్రియ ఎరువు. మనం ఎప్పుడు వాడేదే, దాని చివరి దుక్కిలో 1 ఎకరానికి 2 టన్నుల చొప్పున వెయ్యాలి.
అది నాకెందుకు తెలీదు మరి.
అవునా, నీకు అన్ని మస్తు తెలుసులే. కానీ అన్న, ఈ జీవన ఎరువులు ఎక్కడ దొరుకుతాయి, అసలు వాటిని ఎలా వాడాలి?
ఈ జీవన ఎరువులు మన వ్యవసాయ వర్సిటీ ఉంది కదా, అందులో దొరుకుతాయి. ఇంకా వాటిని వాడడం కూడా చాలా సులభం కూడా.
అవి మనకు ఎలా దొరుకుతాయి మరి?
మనకు కెవికే ఉందిగా, అక్కడ వాళ్ళని అడిగినా వాళ్ళు మనకు అందుబాటులో తెస్తారు. అంతేకాకుండా మన ఏఓ ఆఫీసర్ ఉన్నారు కదా, వారిని అడిగితే ఇస్తారు. ఈ యొక్క జీవన ఎరువులలో రాయితీ కూడా ఉంటుంది మనకి.
ఒకవేళ అవి దొరకకపోతే పంట పరిస్థితి ఏంటి? దొరికిన అవి మాత్రమే చాలా?
అవి మాత్రమే చాలా అంటే సరిపోవనే చెప్పాలి. ఆఖరి దిక్కులో 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా 50 కిలోల డిఏపి వేసుకోవాలి.
పోయినసారి మేము కంది వేసినప్పుడు చాలా కలుపు వచ్చింది, దాన్ని తీయడానికి చాలా మంది కూలోళ్ళని పెట్టాల్సి వచ్చింది. ఈ కలుపును ఎలా ఆపాలి?
కలుపుకు 3 సార్లు మందు కొట్టాల్సి ఉంటుంది. 1, విత్తే ముందు ఫ్లూక్లోరాలిన్ 45% ఎకరాకు 1 నుండి 1.2 లీటర్ల వరకు 200 లీటర్ల కలిపి నేలపై పిచికారి చేయాలి. ఆ తరువాత మొలకెత్తడానికి ముందుగా పెండి మీతాలని 30% ఎకరాకు 1.3 లీటర్ల నుండి 1.6 లీటర్ల వరకు 200 లీటర్ల నీళ్లలో కలిపి పిచికారి చేయాలి. చివరగా మొలకెత్తిన తరువాత పైరు 20 రోజుల వయసులో వెడల్పాటి ఆకు కలుపుకు పర్సూట్ అనే మందు 300 మిల్లీలీటర్లు ఎకరాకు పిచికారి చేయాలి. ఒకవేళ గడ్డి జాతి కలుపు ఎక్కువ ఉన్నట్లయితే క్విజాలోఫాస్ ఇథైల్ 5% 400 మిల్లీలీటర్లు పిచికారి చేయాలి.
అదేదో గుంటకత దున్నితే అన్ని పోతాయి కదన్నా?
గుంటక విత్తిన 30 మరియు 60 రోజుల్లోనే చేయాలి.
మరి మరి నీళ్ళకు తక్కువ కదా, మరి ఎలా?
ఖరీఫ్ లో అయితే అంత వర్షం మీద ఆధారపడతాం. ఒకవేళ అవసరం ఉంటే పూత పూసేటప్పుడు, కాయలో గింజ తయారయ్యేటప్పుడు 1-2 తడులు ఇస్తే సరిపోతుంది. ఇక రబీ సీజన్ అయితే 4-5 తడులు ఇవ్వాల్సి ఉంటుంది.
చెప్పడం మర్చిపోయానన్ను, క్రితంసారి పంట వేసినప్పుడు సరిగ్గా కాయ తయారవగానే పురుగు వచ్చిందన్ను, దాని వల్ల చాలా పంట నష్టం వచ్చింది.
మనకు ఎక్కువగా కాయ తొలిచే పురుగు, కాయ తొలిచే ఈగ, పూత పెంకు పురుగు, ఇంకా రసం పీల్చే పురుగులు కూడా ఎక్కువ వస్తాయి. కాయ తొలిచే పురుగు కాయ రంధ్రం చేసి లోపలున్న గింజను తింటుంది. దానికి ఎసిఫేట్ 1.5 గ్రాముల చొప్పున 1 లీటర్ నీటిలో కలుపుకొని ఎకరాకు 200 లీటర్ల పిచికారీ చేయాలి. ఎసిఫేట్ కు బదులుగా ఫినాలోఫాస్ లేదా క్లోరిఫైస్ వారు కూడా వాడుకోవచ్చు.
కాయ తొలుచు ఈగకు కూడా ఈ మందులే వాడాలా అన్న?
కాయ తొలిచే పురుగు గుర్తులు పంట చేజారేంత వరకు కూడా కనిపించవు, కాబట్టి ముందుగానే ఎసిఫేట్ లేదా లాంబ్డా సెహెలోత్రిన్ పిచికారి చేసుకోవాలి.
అన్న, మొన్న జీవన రసాయనాలు అని విన్నా, అవి కూడా వాడచ్చా?
తప్పకుండా వాడచ్చు, అవి సుస్థిర వ్యవసాయానికి కూడా దోహదపడతాయి. అంతేకాకుండా వాతావరణ కాలుష్యాన్ని కూడా తగ్గిస్తాయి.
అన్న, అవి ఎలా వాడాలి మరి?
బాసిలస్ థురంజిన్స్ అనే ఒక జీవన రసాయం ఉంటుంది, అది 30 కిలోల చొప్పున ఎకరాకు. అదేవిధంగా హెలికోవర్పా ఎన్పివి ద్రావణాన్ని కూడా ఎకరాకు 100 మిల్లీలీటర్ల నుండి 200 మిల్లీలీటర్ల వరకు పిచికారి చేసుకోవాలి.
కోత అనంతరం పంట నష్టం జరగకుండా ఏం చేసుకోవాలన్నా?
ముందుగా 80% కాయలు పూర్తిగా పక్వానికి వచ్చాక పంట కోయాలి. కోసిన మొక్కలన్నీ చిన్న చిన్న కట్టలుగా కట్టి చిన్న చిన్న గూళ్లుగా పెట్టి 10 నుండి 12 రోజులు ఎండబెట్టాలి. ఆ తరువాత గూళ్లు శుభ్రం చేసి కళ్లల్లో పోసి కర్రలతో కొట్టిగాని నూర్పిడి యంత్రంతో గాని గింజలు వేరు చేయాలి. నూర్పిడి చేసిన గింజలను బాగా ఎండబెట్టి చెత్త జదారం లేకుండా శుభ్రం చేయాలి. బస్తాలోకెత్తి మూట కట్టి అమ్ముకోవచ్చు.
అన్నా సరే, గాని సరైన ధర రాకుంటే ఎలా? నిల్వ చేసే పద్ధతులు ఏమైనా ఉన్నాయా?
కందులు నిల్వ చేయడానికి గోనె సంచులు కానీ పాలిథిన్ సంచుల్లో కానీ నిల్వ ఉంచుకోవచ్చు. నిల్వ ఉంచుకునే ముందు 5% వేప కషాయం పిచికారీ చేసుకోవాలి. అలా చేసినట్లయితే చీడపీడల ప్రభావం ఉండదు.
అన్నా, మరి ఎలుకలు పందికొక్కుల దాడి కూడా ఉంటుంది కదా, మరి అది ఎలా?
ఏంలే, నేలకి 3-4 అడుగుల ఎత్తులో బస్తాలను పెడితే సరిపోతుంది, లేదా 4-8 గుళికలను అడుగు భాగంలో పెడితే సరిపోతుంది.
ఎంత బాగా చెప్పినావన్నా. సరే, మంచిది. నీకు
ఇంకేమైనా సందేహాలుంటే అడుగమ్మ చెల్లెమ్మ, ఖచ్చితంగా చెప్తా. మొహమాట పడకు
రామన్న. అలా అయితే ప్రతిసారి మనం విత్తనం కొనటం ఇబ్బంది అవుతుందిగా, ఏం చేయాలి మరి?
అవునమ్మా, దానికి మనం విత్తన ఉత్పత్తి చేసుకోవాల్సి ఉంటుంది. దానికి అదే విధంగా చాలా పని కూడా ఉంటుంది. దాని గురించి నాకు పూర్తిగా తెలియదమ్మా.
అన్నా, నాకు కొంచెం తెలుసు. ఒకసారి స్వయం సహాయ సంఘాల వారు వచ్చి వాటి గురించి చెప్పినప్పుడు నేను కొంచెం విన్నా.
అవునా? అయితే నాకు తెలిసి నేను చెబుతా, సరేనా?
సరే అన్నా.
ఈ విత్తనోత్పత్తి ఖరీఫ్ లో రబీలో కూడా చేసుకోవచ్చు. ఇందులో అంతర్ పంటలు మాత్రం వేసుకోకూడదు.
మరి వేర్పాటు దూరం ఏమైనా మారుతుందా?
మారుతుందిగా. వివిధ రకాల కంది పంటలు మరియు విత్తనోత్పత్తి పొలంలో మూల విత్తనోత్పత్తికి కనీసం 250 మీటర్లు, ధృవీకరణ విత్తనోత్పత్తికి కనీసం 100 మీటర్లు వేర్పాటు దూరాన్ని పాటించాలి.
అవును అన్నా. ప్రధాన పొలం బాగా తయారు చేసి సిఫారసు మేరకు సేంద్రియ ఎరువులు మరియు రసాయనక ఎరువులు వేయవలను.
ఎలాంటి పొలంలో విత్తనోత్పత్తి చేయాలి?
విత్తనోత్పత్తికి ఎన్నుకున్న పొలంలో ఇంతకు ముందు కంది వేసిన పొలంలో కాకుండా వేరే పొలం ఎన్నుకోవాలి. పైరు మొలక దశ నుండి కోత సమయం వరకు ఎలాంటి ఎత్తు కాని రంగు కాని మరి ఏ విధమైన తేడ మొక్కలు ఉన్నా దాన్ని పీకివేయాలి.
అలాగే కలుపు మొక్కలు కూడా ఎప్పటికప్పుడు తీసివేయాలి. అలాగే విత్తనాన్ని 9% తేమ వచ్చే వరకు ఎండబెట్టి శుభ్రం చేసి పాలిథిన్ సంచిలో కట్టాలి.
ఇంకేం సందేహాలు అంటూ ఏం లేవన్నా.
సరే మరి, నేను చేయకాడికి పోయేది, పోతా మరిగా.
బాగా చెప్పినోగా అన్న, వచ్చి కందిపప్పుతో ఒక ముద్ద బువ్వ తినిపోరాదు?
నేను అప్పుడే తినాలే చెల్లెమ్మ, మళ్ళీ ఎప్పుడన్నా తింటాలే. నేను చెలక్కాడికి పోవాలి, పోతున్నా మరి.
మీకు కూడా పంట వేసుకుని నీలాగే మంచి దిగుబడి సాధిస్తామన్నా. సరే, మంచిది, వెళ్ళండి ఇంకా.
సరే చెల్లెమ్మ, ఉంటా మరి.
విన్నారుగా రైతన్నలు, ఖరీఫ్ కంది మెలకువలు ఈ మెలకువలు అన్ని పాటించి మంచి దిగుబడి సాధిస్తారని ఆశిస్తున్నాం.
ధన్యవాదం.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి.
ఈరోజు మన చేనుకబుర్ల అంశం ఆటలు ప్రాముఖ్యం. మిగిలిన వయసులో లాగే శిశువులు కూడా ఆటల ద్వారా ఆనందాన్ని పొందగలుగుతారు. అంతేకాకుండా బిడ్డ పెరుగుదలకు కూడా ఆటలు దోహదమవుతాయి. పుట్టినప్పటి నుంచి బిడ్డలు ఆడుకుంటూనే ఉంటారు. బ్రూనర్ చెప్పినట్లుగా ఆట అనేది అతి ముఖ్యమైన పని. అనేక విషయాలను నేర్చుకోవడానికి ఆట ఒక అవకాశం. సమస్యల్ని పరిష్కరించుకోవడం, క్రియాశీలత పెంపొందించుకోవడం మొదలైనవి ఆటల ద్వారానే పెంపొందించబడతాయి. పిల్లలు వారిలో ఉన్న అధికమైన శక్తిని వినియోగించుకునేందుకు ఆటలాడతారని స్పెన్సర్ నిర్వచించాడు. పిల్లలు ఆడుకోవడం వల్ల శక్తి వినియోగింపబడి ఆకలి ఎక్కువై భుజిస్తారు. శారీరకమైన బిడ్డ పెరుగుదలకు ఆటలు చాలా అవసరం. మానసికంగా కూడా ఆటలు చాలా తృప్తినిస్తాయి. పరిసరాలలోని మనుషుల వస్తువుల గురించి విజ్ఞానాన్ని అర్జించడం ఆటల వల్ల కలిగే మరొక ముఖ్యమైన ఉపయోగం. ప్రాంక్ ఆటలు అభ్యాసనకు ప్రథమ సోపానమని నిర్దేశించాడు. శిశువు పుట్టినప్పటి నుండి పరిశోధన ద్వారానే ప్రపంచంలోని వివిధ మనుష్యుల వస్తువుల గురించి తెలుసుకుంటాడని ఎక్కర్మెన్, రైన్ గోల్డ్ అనువారు ప్రతిపాదించారు. మిగిలిన పిల్లలతో కలిసిమెలిసి ఆడుకోవడం, ఇతరుల మనస్తత్వాలు తెలుసుకోగలిగి వారితో మెలగడానికి అలవాటు పడతారు. సాంఘిక అభివృద్ధి ఏర్పడుతుంది. పిల్లలకు స్వేచ్ఛగా ఆడుకోవడానికి అవకాశమిస్తే వారు ప్రతి విషయాన్ని కూలంకుషంగా తెలుసుకుంటారు. తద్వారా మానసిక శారీరక అభివృద్ధులు కలుగుతాయి. కొంత భాషా జ్ఞానం కూడా ఇతర పిల్లలతో కలిసి ఆడడం వల్ల ఏర్పడుతుంది. ఉదాహరణకు కొన్ని మాటలు, వాక్యాలు, మాట్లాడే విధానం కూడా ఆటల ద్వారానే మిగిలిన పిల్లలతో కలిసి నేర్చుకుంటారు. పిల్లలు వారి సృజనాత్మక శక్తిని, ఆనందాన్ని, స్వతంత్రాన్ని ఆటల ద్వారానే తెలియపరుస్తారు. చాలా చిన్నతనం నుండి కూడా ఆటలు అనేవి వారి హావభావాలను, తెలివితేటలను తెలియపరిచేవిగా ఉంటాయి. ఆటలు కొన్ని లక్ష్యాలను కలిగి ఉంటాయి. ఆటలు ఆనందం కోసం ఆడినా ఆ పరీక్షకు తట్టుకుని నిలబడగలిగినప్పుడే విజయాన్ని పొందగలుగుతారు. ఇవి నేర్చుకోవడానికి పెద్దగా ఆర్థిక బాధలు కూడా అడ్డురావు. ముందు ముందు సంపాదనకు కూడా పనికి వస్తాయి. శిశువు దశలో ఆటలు కండరాభివృద్ధికి తోడ్పడే ఆటలు. ఇవే మొట్టమొదటిగా నేర్చుకునే ఆటలు. ఎక్కడం, దూకడం, కుమ్మడం, గుద్దడం మొదలైనవి పెద్ద కండరాల అభివృద్ధికి తోడ్పడతాయి. అలాగే కాగితాలు కత్తిరించడం, గుండీలు పెట్టుకోవడం, పూసలు గుచ్చడం మొదలైన పనుల ద్వారా చిన్న కండరాల సమన్వయం ఏర్పడుతుంది. మట్టితో బొమ్మలు చేయడం, వేళ్లతో రంగులు వేయడం మొదలైన వాటి వల్ల కూడా చిన్న కండరాల సమన్వయం ఏర్పడుతుంది. పరిశోధనాత్మక ఆటలు చేతులు తిప్పడం నేర్చుకోగానే శిశువులు వారి శరీరంలోనే పరిశోధనాత్మక ఆటలు మొదలు పెడతారు. ఉదాహరణకు వెంట్రుకలు లాక్కోవడం, వేళ్లు చీకడం, ఆట బొమ్మలను సాగదీయడం, లాగడం మొదలగు అనేక విధానాలుగా ఉపయోగించడం ద్వారా వాటి గుణగణాలను, తమ శరీరాన్ని ఉపయోగించే విధానాన్ని తెలుసుకుంటారు. అనుకరణాత్మక ఆటలు పిల్లలు 2వ సంవత్సరం నుండే తమ చుట్టూ ఉండేవారిని అనుకరించడం నేర్చుకుంటారు. ఉదాహరణకు పుస్తకాలు చదువుతున్నట్లు నటించడం, ఇల్లు చిమ్మడం, పెన్సిల్తో రాయడం మొదలైనవి, పక్షులలాగా ఎగరడం, జంతువులలాగా నడవడం, వాటిలాగా అరుపులు అరవడం మొదలైనవి కూడా అనుకరిస్తారు. 2వ సంవత్సరంలో పిల్లలు తాను ఆడుకునే ఆట బొమ్మలను నిజ జీవితంలో లాగా ఊహించి ఆడుకుంటారు. ఉదాహరణకు మనిషి బొమ్మలను నిజ జీవితంలో మనుషులలాగా ట్రక్కులు, బస్సులు, రైళ్లు, విమానాలు మొదలగు వాటిని నిజమైనవిలాగా ఊహించి ఆడటం. శైశవ దశలోని ఆట వస్తువులు శిశువు ఆట వస్తువులు 1 సంవత్సరంలోపు పిల్లలు. బిడ్డ పాకే వయసులో వస్తువులను అందుకోవడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి వివిధ రంగుల ఊలుతో చేయబడిన బంతులు, మృదువుగా ఉండి ఆకర్షణీయంగా ఉండే జంతువుల బొమ్మలు మొదలైన వాటిని బిడ్డకు దగ్గరలో ఉంచాలి. ఊయలకు ఊగే బొమ్మలు పైన వేలాడదిస్తే వాటిని చూస్తూ ఆనందించడమే కాకుండా అందుకోవడానికి కూడా ప్రయత్నిస్తారు. కానీ మరీ ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటే వాటిని చూస్తూ అతిగా ఉద్రేకపడి త్వరగా అలసిపోతారు. కాబట్టి సాదాగా ఉండే బొమ్మలను వేలాడదీయాలి. 1 సంవత్సరం నిండిన పిల్లల ఆట వస్తువులు మృదువుగా ఉండి నీటితో శుభ్రపరచగలిగే వస్తువులైతే మంచివి. రబ్బరు బొమ్మలైతే సులభంగా శుభ్రం చేయవచ్చు. రంగురంగుల బంతులైతే వాటిని అందుకోవడం కొరకు నడవడానికి ప్రయత్నిస్తారు. పగిలిపోయే గాజు వస్తువులు వంటి వాటిని బిడ్డకు దూరంగా ఉంచాలి. చూసిన ప్రతి వస్తువు నోట్లో పెట్టుకుంటారు కాబట్టి రంగు వేసిన బొమ్మలు, గీసుకునే బొమ్మలు, స్ప్రింగ్తో చేయబడి భయం కలిగించే బొమ్మలు మొదలైన వాటిని దూరంగా ఉంచడం అవసరం. 2 సంవత్సరాల నిండిన పిల్లల ఆట వస్తువులు ఈ దశలో పిల్లలకు ఆటలంటే చాలా ఇష్టం. వస్తువులన్నింటినీ ఒక చోట పేర్చి లేక ఒకదానిలో ఒకటి అమర్చి ఆనందిస్తారు. ఈ దశలో కాళ్ళు, చేతుల కండరాభివృద్ధి బాగా పెరుగుతుంది. కాబట్టి ఆ కండరాభివృద్ధికి తోడ్పడే ఆట వస్తువులు, ఊహా పరిధిని ఎక్కువ చేసే బొమ్మలు సమకూర్చాలి. లాగడానికి, నెట్టడానికి, ఎక్కడానికి పడిపోకుండా ఉండే చిన్న చిన్న కుర్చీలు, చిన్నవిగా ఉండి బరువుగా ఉండే వేగన్లు, వెంటబడి పరిగెత్తడానికి బంతులు, పదునైన చివరలు లేని పెద్ద పెద్ద బ్లాకులు, పగలని జంతువుల బొమ్మలు, జంతువుల బొమ్మలు కలిగిన పుస్తకాలు, తోట పనికి ఉపయోగించే చిన్న నీటి కూజాలు, డోకుడు పార మొదలైనవి. కిశోరప్రాయపు ఆటలు కిశోరప్రాయపు మొదటి భాగంలో బొమ్మలతో ఎక్కువగా ఆడుకుంటారు. కాని రానురాను అవి జీవం లేనివని తెలుసుకోవడం వల్ల వాటి మీద ఆసక్తి తగ్గుతుంది. ఈ వయసులో సమూహపు ఆటలలో ఆసక్తి ఎక్కువవుతుంది. నటనాత్మక ఆటలు 3 ఏళ్ల వయసులో బొమ్మలతో అవి నిజమైన మనుషులుగా ఊహించి నటిస్తూ ఆడతారు. వయసు పెరిగే కొలది బొమ్మలతో కాక తమ వయసు వారితో ఇలాంటి ఆటలు ఆడతారు. ఉదాహరణకు పోలీసు దొంగాట, షాపు యజమాని ఆట మొదలైనవి. సామాన్యంగా వాళ్ళు పుస్తకాలలో చూసిన కథలలోని పాత్రలను, వాళ్ళ చుట్టూ చూసే పాత్రలను పోషిస్తుంటారు. 4వ సంవత్సరం వచ్చేటప్పటికీ పెద్దవారి కంటే తమ వయసు పిల్లలతోనే ఎక్కువగా ఆడతారు. ఈ ఆటలలో ఎంతమందైనా ఉండవచ్చు. వీటికి ప్రత్యేక నియమ నిబంధనలంటూ ఉండవు. మామూలుగా పరుగులాటలు, బంతి విసిరడం, పట్టుకోవడం, దొంగాట మొదలైనవి. కామిక్ పుస్తకాలలో బొమ్మలు పరిశీలిస్తుంటారు. జంతువుల కథలు, జానపద కథలు మొదలైన వాటికి ఎక్కువ మక్కువ చూపెడతారు. కొంచెం తెలివైన పిల్లలు సృజనాత్మకమైన ఆటలకు, అంటే పెయింటింగ్, డ్రాయింగ్, బంకమట్టితో బొమ్మలు చేయడం మొదలైన వాటికి నటనకు ప్రాధాన్యత ఇస్తారు. ఇవి ఆడపిల్లల ఆటలు, ఇవి మగపిల్లల ఆటలు అనే లింగభేదం కూడా చూపెడతారు. వారి సాంఘిక, ఆర్థిక పరిస్థితులను బట్టి కూడా ఆటలాడే పద్ధతి మారుతుంది. సృజనాత్మక శక్తి ఎక్కువగా ఉన్న పిల్లలు ఇతర పిల్లలను చూసి ఆ విధంగా ఆడుకుంటారు. సంఘీభావం, సహకారం ఉన్న పిల్లలు ఇతర పిల్లలతో కలుస్తారు. అది లేనప్పుడు తరచుగా ఒంటరిగా ఆడుకుంటూ ఎప్పుడో గాని ఇతరులతో కలవరు. ఈ విధంగా పిల్లలు అనేక రకమైన ఆటల ద్వారా విజ్ఞానాన్ని పొందుతారు. ఆటలాడడం వల్ల మనోవికాసమే కాక ఉల్లాసంగా కూడా ఉంటుంది. ఈ వయసులో వీరికి ఇంటి బయట ఆటలు, ఇంటి లోపల ఆటలు ఉంటాయి. బయట ఆడే ఆటలతో అలసట చెందినప్పుడు లోపల కూర్చొని విశ్రాంతిగా ఆడుకుంటారు. కిశోర ప్రాయపు పిల్లల ఆట వస్తువులు, 3 సంవత్సరాల పిల్లల ఆట వస్తువులు. సాంఘికంగా అందరితో బాగా కలిసిపోయి పిల్లలతో బాగా ఆడతారు. కాబట్టి ఊగడానికి ఊయల, పైకి ఎక్కడానికి నిచ్చెనలు వంటి సామాగ్రి మొదలైనవి ఏర్పరచాలి. 4 నుండి 5 సంవత్సరాల పిల్లలకు ఆట వస్తువులు, ఇంటి లోపల ఉండే ఆట వస్తువులు, గవ్వలు, పూసలు, పజిల్స్, జూడో, చైనీస్ చెక్కర్, క్యారంబోర్డ్, నమూనా కార్లు, విమానాలు, మౌతార్గన్ వంటి సంగీత సాధనాలు మొదలైనవి. ఇవి ఎక్కువగా ఆలోచన సరళిని పెంచేవిగా ఉంటాయి. ఇంటి బయట ఆడే ఆట వస్తువులు కండర శిక్షణనిచ్చి ఆలోచన సరళిని పెంచేవిగా ఉంటాయి. ఉదాహరణ, ఊయల, రింగులు, స్కిప్పింగ్ రోప్, సీసా, జారుడు బండ, రంగుల రత్నం మొదలైనవి. ఆట వస్తువుల ఎన్నిక. పిల్లల ఆట వస్తువులు తేలికగా, మృదువుగా ఉండాలి. అంచులు మొనతేలి ఉంటే నోట్లో గుచ్చుకొని రక్తం కారడం, పొరపాటున కంటికి పొడుచుకొని కన్ను పోవడం జరుగుతుంది. సీసాలు, సూదులు మొదలైన వస్తువులతో ఆడనివ్వకూడదు. ఆట వస్తువులంటే ఖరీదులో కొనాలని నిబంధన ఏమీ లేదు. తక్కువ ఖరీదులోనే రకరకాల కొనవచ్చు, కాని ఖరీదుతో పనిలేదు. రంగులు పిల్లలను ఆకర్షిస్తాయి. కాబట్టి వివిధ రంగులతో బ్లాకులు, పెద్ద పెద్ద పూసలు, మెత్తగా ఉండి లాగిన, కొరికిన, ఊడిరాని బొమ్మలు మొదలైన వాటిని పిల్లలకు ఇవ్వవచ్చు. బొమ్మలు చిన్నవిగా ఉంటే మింగే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం పెద్ద పరిమాణంలో చిన్న బొమ్మలను ఎన్నిక చేయాలి. దూది కూర్చిన జంతువుల, మనుష్యుల రకరకాల గుడ్డ బొమ్మలు ఇంట్లోనే తయారు చేయవచ్చు. ఆడిన తరువాత బొమ్మలను ఒక చోట దాచుకునేందుకు ఒక బీరువాను, అల్మారాను గాని వారికి కేటాయించాలి. విన్నారు కదా శ్రోతలు ఆటలు ప్రాముఖ్యం. వచ్చే వారం మరొక అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, ధన్యవాదములు.
ఆరోగ్య రుచులకు స్వాగతం. ఈ వారం మన ఆరోగ్య రుచులలో చిల్లీ పన్నీర్ తయారీ విధానం తెలుసుకుందామా? శ్రోతలు పెన్ను పుస్తకంతో సిద్ధంగా ఉంటే చిల్లీ పన్నీర్ తయారీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో ఒకసారి వినేద్దాం. చిల్లీ పన్నీర్ తయారీకి కావలసిన పదార్థాలు: పన్నీర్ 200 గ్రాములు, వేయించిన జీడిపప్పు 2 చెంచాలు, కొత్తిమీర తరుగు 1 చెంచా, సన్నగా తరిగిన పచ్చిమిర్చి 1 చెంచా, మొక్కజొన్న పిండి 50 గ్రాములు, మైదా 3 చెంచాలు, ఉప్పు 1/2 చెంచా, కారం 1/2 చెంచా, అజినామోటో 1/2 చెంచా, టొమాటో సాస్ 3 చెంచాలు, తరిగిన ఉల్లిపాయలు 1/4 కప్పు, నీరు సరిపడినంత, నూనె వేయించడానికి తగినంత. అందరూ రాసుకుంటున్నారు కదా? మీ అందరి కోసం కావలసిన పదార్థాలు మరోసారి: పన్నీర్ 200 గ్రాములు, వేయించిన జీడిపప్పు 2 చెంచాలు, కొత్తిమీర తరుగు 1 చెంచా, సన్నగా తరిగిన పచ్చిమిర్చి 1 చెంచా, మొక్కజొన్న పిండి 50 గ్రాములు, మైదా 3 చెంచాలు, ఉప్పు 1/2 చెంచా, కారం 1/2 చెంచా, అజినామోటో 1/2 చెంచా, టొమాటో సాస్ 3 చెంచాలు, తరిగిన ఉల్లిపాయలు 1/4 కప్పు, నీరు సరిపడినంత, నూనె వేయించడానికి తగినంత. ఇక మనం తయారీ విధానం వినేద్దాం. ముందుగా పన్నీర్ ను కడిగి చెదరపు ముక్కల్లా తరిగి పెట్టుకోవాలి. పాత్రలో మొక్కజొన్న పిండి, మైదా, ఉప్పు, కారం, అజినామోటో వేసి నీటితో కాస్త చిక్కగా బజ్జీ పిండిలా కలిపి 5 నిమిషాలు నాననివ్వాలి. బజ్జీ పిండిలో పన్నీర్ ముక్కను ఒక్కోటి చెప్పున ముంచి కాగిన నూనెలో బంగారు వర్ణంలోనికి వచ్చేదాకా వేయించాలి. పూర్తిగా వేగిన తర్వాత ఒక పల్లెంలోకి తీసుకోవాలి. బాణల్లో 2 చెంచాల నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, చిటికెడు ఉప్పు వేసి సన్నని మంటపై వేయించాలి. తర్వాత టొమాటో సాస్, 2 చెంచాల నీళ్లు, మరి కాస్త ఉప్పు కలపాలి. 2 నిమిషాలయ్యాక వేయించి పక్కన పెట్టుకున్న పన్నీర్ ని చేర్చి వేయించాలి. మరో 2 నిమిషాలయ్యాక పొయ్యి కట్టేసి పళ్ళెంలోకి మార్చుకోవాలి. వేయించిన జీడిపప్పు, కొత్తిమీర తురుముతో అలంకరిస్తే నోరూరించే చిల్లీ పన్నీర్ సిద్ధమైపోయినట్టే. రోటీతో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, చకచకా చేసేసుకుంటారు కదా. మీ అందరి కోసం తయారీ విధానం మరోసారి. ముందుగా పన్నీర్ ను కడిగి చెదరపు ముక్కల్లా తరిగి పెట్టుకోవాలి. పాత్రలో మొక్కజొన్న పిండి, మైదా, ఉప్పు, కారం, అజినామోటో వేసి నీటితో కాస్త చిక్కగా బజ్జీ పిండిలా కలిపి 5 నిమిషాలు నాననివ్వాలి. బజ్జీ పిండిలో పన్నీర్ ముక్కను ఒక్కోటి చెప్పున ముంచి కాగిన నూనెలో బంగారు వర్ణంలోనికి వచ్చేదాకా వేయించాలి. పూర్తిగా వేగిన తర్వాత ఒక పళ్ళెంలోకి తీసుకోవాలి. బాణల్లో 2 చెంచాల నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, చిటికెడు ఉప్పు వేసి సన్నని మంటపై వేయించాలి. తర్వాత టొమాటో సాస్, 2 చెంచాల నీళ్లు, మరి కాస్త ఉప్పు కలపాలి. 2 నిమిషాలయ్యాక వేయించి పక్కన పెట్టుకున్న పన్నీర్ ని చేర్చి వేయించాలి. మరో 2 నిమిషాలయ్యాక పొయ్యి కట్టేసి పళ్ళెంలోకి మార్చుకోవాలి. వేయించిన జీడిపప్పు, కొత్తిమీర తురుముతో అలంకరిస్తే నోరూరించే చిల్లీ పన్నీర్ సిద్ధమైపోయినట్టే. ఇక మనం దీనిలోని పోషక విలువలు, ఆరోగ్య లాభాలేంటో ఒకసారి వినేద్దాం. పోషక విలువలు: ప్రోటీన్లు అధికంగా లభిస్తాయి, మెగ్నీషియం, పొటాషియం ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఆరోగ్య లాభాలు: మధుమేహులకు మంచి ఆహారం, బరువు తగ్గుదలలో సహాయపడుతుంది, ఎముకలను ఆరోగ్యంగా పటిష్టంగా ఉంచుతుంది. విన్నారు కదా చిల్లీ పన్నీర్ లోని ఆరోగ్య లాభాలు, పోషక విలువలు. వచ్చే వారం మరో వంటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, ధన్యవాదములు.
విజ్ఞానగణికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలేంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న: కత్తెర పురుగును గుర్తించడం ఎలా? ఏ, వై గుర్తు పురుగు తలభాగంలో ఉండడం, బి, జెడ్ గుర్తు పురుగు తలభాగంలో ఉండడం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ, వై గుర్తు పురుగు తలభాగంలో ఉండడం. గత వారం రెండవ ప్రశ్న: లింగాకర్షణ బుట్టలను ఎకరానికి ఎన్ని అమర్చుకోవాలి? ఏ, 2 నుండి 3, బి, 4 నుండి 6. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి, 4 నుండి 6. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు డాక్టర్ స్వరూప దోమల్గూడ, జి సుభద్రాంగిదేవి జోగిపేట్, బి గాయత్రీరావు గూడూర్, వి నాగేశ్వరరావు నర్సాపురం, లక్కిరెడ్డి శ్రీధర్ రెడ్డి గంభీరావుపేట్, లక్కిరెడ్డి విజయ గంభీరావుపేట్. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఓంకార్ దేశ్ముఖి ఉప్పల్. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఎవరూ లేరు. వీరందరికీ మా చేనుకబుర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞానగనిలో మీరందరూ ఎదురుచూసే ప్రశ్నలు ఏంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న: కందిలో అంతర పంటగా పత్తి, పసుపు పంటలను ఒక సాలుకు ఎన్నిసార్లు వేసుకోవచ్చు? ఏ, 4 సార్లు, బి, 7 సార్లు. ప్రశ్న మరోసారి: కందిలో అంతర పంటగా పత్తి, పసుపు పంటలను ఒక సాలుకు ఎన్నిసార్లు వేసుకోవచ్చు? ఏ, 4 సార్లు, బి, 7 సార్లు. ఈ వారం రెండవ ప్రశ్న: కందులు నిల్వ చేసే ముందు ఏమి పిచికారీ చేయాలి? ఏ, 5% వేపగింజల కషాయం, బి, 200 నుండి 400 గ్రాముల రైజోబియం. ప్రశ్న మరోసారి: కందులు నిల్వ చేసే ముందు ఏమి పిచికారీ చేయాలి? ఏ, 5% వేపగింజల కషాయం, బి, 200 నుండి 400 గ్రాముల రైజోబియం. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు ఊరు టైప్ చేసి 9550704672 నంబర్ మరోసారి 9550704672కి SMS చేయండి. మీరందరూ వచ్చేవారం చేనుకబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు, ధన్యవాదములు.
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.